சௌந்தரியசார சர்வஸ்வம் மந்தஸ்மித மனோகரம் வந்தாரு ஜனமந்தாரம் வந்தே சாயி மகேஸ்வரம் துரியாசீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம் மத் ஜன்மாந்தர புண்ணியபாக வசத் பிராப்தம் சத்குரும் சச்ச சாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் வியோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் பிரம்மஸ்வரதாரம் பரம மாகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சத்யசாயி திவ்ய சரணாரவிந்தாலுக்கு அநேகானேக நமஸ்கிருத்தலு சமர்ப்பிஸ்தூ வியாசகிருதமை பம்மர போதநாமாச்சுரித்தே ஆந்திரீகரிப்பபடினட்டுவண்டி ஸ்ரீமத் மகாபாகவதம்லோ பாகவத நவநீதங்க இவேள த்ருவுடி கதை செப்புக்கோபோத்துனாம். ராமாயணம் அது அகண்டமைனட்டுவண்டி கதை. ராமுடி பிரயாணம் గమ్యస్థానం చేరుకునేదాకా ఆయన సాగించినటువంటి ఒక అధ్యాత్మ ప్రయాణం ప్రస్థానం. కాబట్టి కథాకథన రీతంతా ఒక సన్నివేశం తర్వాత మరొక సన్నివేశం ఏర్పడుతూ ఉంటుంది. భాగవతం ఒక కథాగుచ్ఛం, బొకే. దానిలో ఏ పువ్వు దాని అందం దాంది, దేని గొప్పదనం దాంది. ఏ భాగవతుడి కథ అయినా పరమార్ద్రమైనది గనకనే భగవంతుడిని మెప్పించగలిగినటువంటి దివ్య జీవన గాథలు. కాబట్టి నిన్న వీరభద్ర విజయమైతే ఇవాళ ధ్రువుడు ఎట్లా వచ్చాడు అని, ఎట్లా వచ్చాడు వచ్చాడు అట్లా ఉన్నాడు అని. ఆ ఉన్నటువంటి ఆ ధ్రువుడు స్వామి అనుగ్రహం చూడండి. ప్రతిదానిని మనం స్వామి భక్తులుగా, స్వామిని పరమేశ్వరుడిగా భావించిన వాళ్ళంగా ఒక్క క్షణం గనక మన మనస్సుని ఆ విషయం మీద పెడితే అనేక రహస్యాలు మనకు తెలుస్తాయి. ఇవాళ పౌర్ణమి, ఇవాళ ధ్రువతార చంద్రుడితో పోటీపడి వెలిగిపోతుంటుంది గగన మండలంలో. అదే రోజున ధ్రువుడి కథ వస్తుందని మనం అనుకున్నామా? ఇది స్వామి దయ. అది ఎన్ని కోట్ల నక్షత్రాలు గగనాంతరాలలో ఉన్నప్పటికీ కూడా ధ్రువ నక్షత్రం మానవుడికి మార్గోపదేశం చేస్తుంది. మనందరం పుట్టాం, కొన్నాళ్ళు ఉంటాం, ఏదో రోజు వదిలిపెట్టి వెళ్ళిపోతాం, ఇది సత్యం. కానీ పుట్టటం, పెరగటం, పోవటం మాత్రమే మానవ జీవితానికి లక్ష్యం కాదు. లక్ష్య గమ్యాలు ప్రాపంచికంగా ఎన్ని ఉన్నా ప్రతి జీవుడికి కూడా ఒకే ఒక్క గమ్యం ఉన్నది. అది పరమోత్కృష్టమైనటువంటి అధ్యాత్మ పీఠంలోకి తాను ప్రస్థానం చెందాలి, అక్కడికి చేరాలి. అది చిన్న వయసులోనే గనక ప్రారంభమైనట్లయితే ముదిమి నాళ్లలో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని, పరమేశ్వరుడి యొక్క నామాన్ని, ఆ రూపాన్ని, ఆ భావాన్ని, తత్వాన్ని చక్కగా ఒడిసి పట్టగలిగినటువంటి ఒక నేర్పు అప్పటికి మనకు కలుగుతుంది. అందుకనే ఈ భాగవతం అంతా ఎక్కడి నుంచి పుట్టింది అంటే, నిగమ కల్పతరోర్గణితం ఫలం వేద వేదాంతములు అనేటువంటి కల్పవృక్షం నుంచి జారినటువంటి ఒక పండితి. గణితం కింద పడ్డది, ఫలం ఏం పడ్డదయ్యా, చెట్టు పడ్డదా కొమ్మ పడ్డదా అంటే పండు పడింది. పండు ఎలా పండింది అంటే, సుఖముఖ అమృత ద్రవ సంయుతం. చిలుక అనబడేటువంటి ఒక శుకుడు భాగవత కల్పవృక్షం మీద కూర్చొని ఉన్నాడు, ఆ పండు తింటున్నాడు ఆయన. శుకుడు యొక్క ముఖం అంతా చూస్తే ఆ ఫలం ముట్టుకున్నందువలన, దానిని కొట్టినందువలన ఆయన ముఖమంతా కూడా భగవంతుని యొక్క భావన అనేటువంటి అమృతంతో తడిసిపోయిందట. అది సుఖముఖాద్ అమృతద్రవం, అమృతద్రవ సంయుతం దాంతో కూడి ఉన్నది. అటువంటి ఆ పండు పడ్డది అనగానే ఏం చేయాలంటే, పిబక్త భాగవతం రసమాలయం. అసలు పండి కింద పడ్డది ఒక పండు అయితే భాగవతమేనే తాగితే, ఆ అన్ని పళ్ళు నావే అయిపోతే, పిబత భాగవతం రసమాలయం ఎవరు ముహురహో రసిక భువి భావుకా. ముహురహో ఆనందపడండియా, ఎవరు ఆనందపడాలి, రసికులైన మీరందరూ ఆనందపడండి. ఎవరు ఆ రసికులు? భగవంతుని రసమునందు రాసిక్యము కలిగిన వారు, భగవంతుని యొక్క అమృతత్వం వైపు మనస్సుని ఆయత్తం చేసిన వారు, భగవంతుడు తప్ప అన్యం లేదని నికామమైనటువంటి జీవితాన్ని, భద్ర జీవితాన్ని గడిపేవాళ్ళు, అటువంటి వాళ్ళు ముహురహో రసిక భూమి, ఈ లోకంలో ఈ లోకం చేసుకున్న అదృష్టం ఏంటంటే భావుకాహ, మనస్సు ఇచ్చాడు కదా, విశ్లేషించే బుద్ధి ఇచ్చాడు కదా, అనుభవించవలసిన అంతరంగాన్ని ఇచ్చాడు కదా పరమాత్మ, అసలు నీకు ఇవ్వనిదేమున్నది. కాబట్టి శుకుడంతటి వాడు అనుభవించినటువంటి భాగవత ఫలాన్ని మేం కూడా ఇవాళ అందుకోబోతున్నాం. ప్రతిరోజు ఒక పండు. మనం ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్తున్నామంటే, చేతికొచ్చే బత్తాయిను, చేతికొచ్చే స్వీట్ ప్యాకెట్ కాదు. అది ఏమిటయ్యా అంటే, దాని నిండా భగవంతుని ప్రేమ ఉన్నది, మానవ రూపంలో ఉన్నవారు అందిస్తున్నటువంటి ప్రేమ ఉన్నది. కాబట్టి ఆ ప్రేమని ఇంటిదాకా తీసుకుని మోసుకొని వెళుతున్నాము అని అర్థం. కాబట్టి ఈవేళ ధ్రువ ఉపాఖ్యానం ఇది. ఎవడు ఈ ధ్రువుడు అంటే, ఒకడు ఉత్తానపాదుడు అనేటువంటి రాజు. సూక్ష్మంగా కథ, తర్వాత ఆ మాటలు చాలా బాగుంటాయి, విందాం. ఉత్తానపాదుడు అనేటువంటి ఆయనకి ఇద్దరు భార్యలు. ఒక భార్య పేరు సునీత, ఒక ఆమె సునీతి. నిజానికి అది మార్చేసి సునీత అని పెట్టుకున్నాను, అర్థమేం లేదు దానికి. సునీతి, సురుచి ఇద్దరు. సురుచి అంటే బాహ్య వస్తువు, ప్రాపంచికమైన వస్తువు. మానవ జీవ లక్షణానికి గుర్తు సురుచి, దివ్య లక్షణానికి సునీతి. అందులో ఈ సురుచి అనేటువంటి ఆమెకి ఉత్తముడు అనే కొడుకు. ఈ రెండవ సునీతికి ఎవరు పుట్టారు అంటే, ఇడుగో ధ్రువుడు. అంటే ఇద్దరు భార్యలు, వారి వలన కలిగిన ఇద్దరు బిడ్డలు. ఉత్తానపాదుడు రాజు. అందులో రాజుగారికి సురుచి అంటే చాలా ఇష్టం. ఇష్టం ఉన్న దాని కడుపున పుట్టాడు గనక ఉత్తముడన్నా ఇష్టమే, ఆ కొడుకన్నా ఇష్టమే. అంటే కొడుకులు రెండు రకాలు ఉంటారు, ఒకడు ప్యాంపర్డ్ సన్ను, రెండో వాడు స్పాయిల్డ్ సన్ను అని. ప్యాంపర్డ్ సన్ ఏ రోజుకైనా స్పాయిల్డ్ సన్గా రూపాంతరం చెందుతాడు. నువ్వు బాగా చదువుకో, వృద్ధిలోకి రా, పైకి రా, పేరు దే, వంశం నిలబెట్టు అనే మాటలు ఇద్దరికీ చెప్తారు తల్లిదండ్రులు. విన్నవాడు ఈ పాయలోకి వస్తాడు, విననివాడు ఆ పాయలో ఉంటాడు. ఈ ఉత్తముడు రోజు ఆయన సభలో కూర్చుంటే రాజుగారు రోజు ఉద్యోగానికి వెళ్ళాలిగా, వెళితే ఈ ఉత్తముడు అనేటువంటి వాడిని రారమ్మని పిలిచి అంకపీఠం మీద కూర్చోబెట్టుకునేవాడు, ధ్రువుణ్ణి దగ్గరకు రానిచ్చేవాడు కాదు. ఈవేళ ఆధునిక కాలంలో పేరెంటింగ్ అనే దాని మీద, దీని మీద కొన్ని లక్షల వ్యాపారం, కోట్ల వ్యాపారం జరుగుతున్నది. ఆ పిల్లల మధ్య మాత్సర్యాలు ఉండకూడదని, ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అన్న భావనతో పెంచకూడదని, అందరూ సమానంగా పెంచబడాలని, ఒకవేళ మన ప్రేమ వారి యందు ఉన్నప్పటికీ కూడా అధికాధికంగా ప్రదర్శించకూడదని, ఇవన్నీ కూడా మనకి ధ్రువోపాఖ్యానం చెప్తుంది. అయితే ఒక్కొక్కసారి శాపం కూడా జీవుడికి వరం అవుతుంది. ఎవరికి అవుతుందో తెలిసిన ఉత్తముడికి. ఉత్తముడి పాలిటి శాపం ఏదో ఒక రోజున వాడికి వరం. అధముడికి ఇవ్వబడేటువంటి వరం ఎప్పటికైనా అది వాడి పాలిట శాపం అంతే. దుర్మార్గుడికి ఇస్తాడు, సన్మార్గుడికి ఇస్తాడు వరాలు దేవుడు. ఎలా వాడుకున్నారన్నదే ప్రధానమైనటువంటిది. కాబట్టి ఈ ధ్రువుడు పాపం దూరంగా బిక్కుబిక్కుమంటూ నుంచునేవాడు. ఈ రెండో తొడ ఖాళీగా ఉంది కదా, తండ్రి నన్ను ఒక్కసారి పిలిచి ఇక్కడ కూర్చోబెట్టుకుంటే బాగుండును అని వాడి కోరిక. తండ్రి పిలవడు. ప్రతిరోజు ఇదే తంతు ఇలా జరుగుతూ జరుగుతూ ఉన్నటువంటి సమయంలో, అయితే ఈ కథని రేపో మాపో తక్షశాపంతో మరణించబోయేటువంటి పరీక్షిత్తుకి భాగవతంలో ఎందుకు చెప్పారు? అప్పుడు ఆయనకేం ఉపయోగం? ఆయన ఏం రాజు కాదు, ఆయన పిల్లల్ని ఆయన ఏం పెంచలేదు, పాడు చేయలేదు, ఏం చేయలేదు. ఈ కథ ఎందుకు చెప్పాడు అంటే, ఇక్కడ ప్రతీకాత్మకం. ఏదైనా సరే అనేక గాథలు పురాణంగా చెప్పబడినప్పటికీ కూడా పురాణ గాథలన్నీ ప్రతీకాత్మకం. రెండు రకాలవి. ఒకటి ప్రకాశంగా చెప్తారు, బయటకు చెప్తారు, కొన్ని రహస్యంగా చెప్తారు. ఈ రెండు వేదంలో వాడబడినటువంటి మాటలు. ప్రకాశంగా చెప్పబడేది కథ, రహస్యంగా వినబడేది అంతరార్థం. కథగా చెప్తూనే ఒక నీతిని జాతికి బోధించాలి గనక ఆ తండ్రి ఇద్దరు భార్యలు ఇద్దరు కొడుకులతో సాగుతున్నటువంటి కథని పరీక్షన్ మహారాజుకి ఎందుకు చెప్పాడు అంటే, తర్వాత జడభరతుడి కథ ఉంటుంది, దానికి దీనికి లింక్ ఉన్నది. మళ్ళీ దేనికదే కాదు, మనం మన శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో ఏ కోరికతో ఈ దేహాన్ని వదిలిపెడతామో, ఎక్కడి వరకు మన సాధన పూర్తి చేసుకుని శరీరాన్ని వదిలిపెడతామో, అక్కడి నుంచి మళ్ళీ మనకు మరొక జన్మ ఇవ్వబడి మన కథ అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. దేనియందు మనస్సు వ్యామోహాన్ని చెందిందో దాన్ని మళ్ళీ పొందటానికి, మళ్ళీ పోగొట్టుకోవటానికి జన్మ ఇవ్వబడుతుంది. గనక జడభరతుడి కథకి ఇది నిజానికి బీజప్రాయమైనటువంటిది. ఇది ఒక ఇంట్రో, ఒక ప్రియాంబుల్ లాంటిది ఈ ధ్రువుడి కథ. అయితే ధ్రువుడు లక్ష్యగమ్యాలు రెండు ఉన్నాయి చూడండి. వాడు వచ్చాడు సభలోకి, అన్నాడు ఓ రోజు. ఎన్నాళ్ళు ఉంటాడు వాడు, చిన్నవాడు ధ్రువుడు. ఈ కథ వ్యాసుల వారు బమ్మెర పోతన కూడా ఆ ధ్రువుడి వయస్సు కూడా నిర్ణయించారు. 5 సంవత్సరాల పిల్లవాడి కథ ఇది. అంటే వాడు అసలు ఎటువంటి స్థితిలో ప్రశ్న వేశాడో చూడండి, ఎట్లా సాధన చేశాడో చూడండి. వాడు అన్నాడు, నే కూడా ఒక్కసారి వేళ నీ దగ్గర కూర్చుంటాను అన్నాడు. పాపం రాజుకి ధ్రువుడు అంటే ఇష్టమే, వీడంటే ఎంత ఇష్టమో సురుచి అంటే ఎంత భయం. చూసారా ఎందుకు భయం అంటే, భయం ఎప్పుడు పుడుతుందో తెలుసునా? వ్యామోహము వ్యసనము ఉన్న చోట భీతి కలుగుతుంది. అది లేని చోట పరమేశ్వరుడి వలె జీవుడు సంచారం చేయగలడు. అందుకనే మహామంత్రార్ణవ గ్రంథంలో పరమేశ్వరుడికి ఎన్ని నామాలు ఇవ్వబడినప్పటికీ ఆయనకి ఇవ్వబడినటువంటి ఒక అక్షరంతో ఉన్న పేరు సహా, కూడి ఉన్నవాడు. సహా ప్లస్ ఆయి తాయి అన్నమాట. అది సహా మూలం, పురుష శబ్దం అది. అలాగే అక్షరాలు మనకు తెలుగులో 56 ఉన్నాయి, మిగతా భాషల్లో వాటికి కావలసినవి ఉన్నాయి. ఈ పంచాశత్ అంటే 56 అక్షరాలలో మూలం ఏదయ్యా అంటే ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. ఓం అనేది అకార ఉకార మకారాలతో కూడి ఉన్నది గనక ఆ ఓంకారమే ప్రణవ శబ్దము, ప్రథమ శబ్దము, ప్రథమ తలపు కూడా అయినది. కాబట్టి ఇది ఓం అది సహా అయినట్లే పరమేశ్వరుడి యొక్క స్వభావమేమి అని ఎవరన్నా గనక అడిగినట్లయితే ఉపనిషత్తులు వాటికి ఇచ్చినటువంటి పేరు అభీహి అన్నారు. నా భీ, భీ అంటే భీతి, భీతి లేనివాడు పరమాత్మ అని అర్థం. భీతి ఆయనకి ఎందుకు లేదయ్యా అంటే ఆయనకి అసలు ఏం అక్కర్లేదు. ఫలానా వస్తువు కావాలి అంటే పొందగలమో లేదో భయం, పొందాము నిలబడుతుందో నిలబడదో భయం, నిలబడింది ఎవడన్నా దోచుకుపోతాడో దాచుకుపోతాడో భయం. చూసారా వస్తువు రావటంతోనే భయం. కాబట్టి పూర్ణమైన శుద్ధమైన చైతన్య స్వరూపమైన పరమాత్మకి ఇది కావాలి అని కానీ, ఇది అక్కరలేదని కానీ, వీడు నాకు ఇష్టుడని కానీ, వీడు నాకు ఇష్టుడు కానివాడని కానీ లేదు. సర్వజీవ సమ్మతమైనటువంటి సమభావాన్ని, ప్రేమభావాన్ని జీవులయందు, సమస్త సృష్టి యందు, 84 లక్షల జీవరాశి యందు ప్రకటన చేసేటువంటి వాడి పేరే పరమాత్మ. ఆ పరమాత్మే పంచభౌతిక దేహాన్ని తీసుకుని వస్తే వాడి పేరు రాముడు, కృష్ణుడు, సత్యసాయి అన్నమాట. పంచభౌతిక దేహం తీసుకుని రానంత వరకు స్వామి పేరు కూడా ఏమిటయ్యా అంటే సహా. ఉపనిషత్తు ప్రకారం స్వామి పేరేమిటి? అభి. అసలు ఇది కాదండి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమైన తత్వమైన స్వామి పేరేమి? ఓం. ఇది ఓం సహా అభి. ఈ 3 పేర్లు స్వామికి ఇవ్వబడినటువంటి, స్వామి వంటి అవతారమూర్తులకు ఇవ్వబడినటువంటి పేర్లు. కానీ మనుష్య దేహం తీసుకొని వచ్చారు, మనుష్య లోకంలో సంచారం చేయాలి, ఆ పేరు ఉండటానికి వీలులేదు గనక దేహానికి కూడా శరీరం ఉన్నది కాబట్టి ఓ పేరు. అందుకే స్వామి అంటారు. అన్నీ పెట్టు పేర్లే బంగారు, పుట్టు లేని వాడికి పుట్టు పేరే లేదు అన్నారు. అన్నీ మనం పెట్టుకున్న పేర్లే. మనం పెట్టుకున్నవి కాస్త 5 అక్షరాలు 5 క్యారెక్టర్స్ దాటిపోతే, 12 దాటితే సెల్ కూడా ఒప్పుకోదు అనుకుంటారు. చివరు ఎక్కడో అక్కడ కోయమంటున్నది, ఇండికేషన్ ఇస్తుంది, రికార్డు సేవ్ చేయదు. కాబట్టి పెద్దది ఉండటానికి వీల్లేదు, చిన్నది ఉండటానికి వీల్లేదు, లోకం గుర్తించేట్లుగా ఉండాలి. కానీ ఇప్పుడు చెప్పుకున్న ఈ చిన్న కథలో చూడండి, అద్భుతమైన పేర్లు పెట్టారు ఆ పాత్రలకి. సురుచి, రుచి ఉంటే 1-2 సార్లు తింటాం కదా, పొరపాటున బాగుంది అంటే అయితే వేసుకోండి అని, బాగా లేదు అంటే అయ్యో నేను చేసింది బాగాలేదేమో అని దుఃఖిస్తారు. కాబట్టి ఈ సురుచి ప్రాపంచిక వస్తువుకి సంకేతం. సునీతి అంటే అసలే నీతి, అందులో మంచి నీతి. మంచి నీతి ఏమున్నదయ్యా అంటే భగవంతుణ్ణి చేరుకో. ఎప్పటికైనా భగవంతుడు అంతటి వాడివి కా, ఆ భగవత్ తత్వాన్ని ఎరుగు. భగవంతుడు ఉన్నాడని నమ్ము, హైగా నీ జీవితం గడుపు, నువ్వెందుకు మోస్తావు బరువంతా. చూసారా ఇది సునీతి. ఈ సునీతిలో స్వామి చెప్పిన మూడు మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఆ సునీతి ఉన్నటువంటి జీవుడు ఎవడైనా సరే పాపభీతి, సంఘనీతి, దైవ ప్రీతి, ఈ మూడు ఎక్కడి నుంచి స్వామి చెప్పారంటే ఉపనిషద్వాక్యాలు. ఈ మూడు స్వామి నోట వచ్చేటువంటివన్నీ కూడా, మాటలన్నీ కూడా ఉపనిషత్తులలో నుంచే వస్తాయి, ప్రత్యేకించి రావు. కాబట్టి ఈ మూడు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే సునీతిలో నుంచి వచ్చినాయి. ఇక తండ్రి ఉత్థానపాదుడు. ఉత్థానపాదుడు అంటే ఉత్థానము, తిరిగేటువంటి పాదములు, దివ్యమైన పాదము అంటే పదము, పదము అంటే స్థిరము, స్థిరము అంటే పదవి, అక్కడ ఉండేవాడు, ఉన్నత పదవిలో ఉండేటువంటి వాడు గనక ఉత్థానపాదుడైనాడు. సునీతి సురుచి ఉత్తముడు అంటే మంచి బాలుడు, వాడు ఒకడు కొడుకు. ఇక ధ్రువుడు, నిశ్చయ బుద్ధి కలిగిన వాడి పేరు ధ్రువుడు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోహుతి ధ్రువానీ తిర్మ తిర్మమ. దృఢమైనటువంటి, నిశ్చితమైన, నిశ్చలమైన, అకుంఠితమైనటువంటి భావన ఎవరికి ఉన్నదో వాడి పేరు ధ్రువుడు. అందుకనే తారలు ఎన్ని ఉన్నా ధ్రువతార ఒక్కటే, అంటే అది పడదు, పతనం కాదు. గగన గగనాంతరాలలో, ఖగోళాలలో అత్యున్నతమైనటువంటిది, చంద్ర సమానమైనటువంటి కాంతి కలిగినటువంటిది, స్వయం ప్రకాశము కలిగినటువంటి నక్షత్రం అది. కనుక ఆ ధ్రువ నక్షత్రాన్ని గురించి ఇవాళ విచారణ చేయబోతున్నాం. కథ అంతా తెలుసు కాబట్టి ఆ కథలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో విందాం. దానిలో ఇవాళ గోల్ ఓరియంటెడ్, కెరియర్ ఓరియంటెడ్, లైఫ్ ఓరియంటెడ్ అని పిల్లలకి చెప్తున్నాం మనం. చదువు కానీ గోల్ ఓరియంటెడ్ ఏమవుదో అనుకుంటున్నాం. ఏమి కాగలడో వాడికి తెలియదు, ఏమి కాగలడో వాడి చేతిలో లేదు, కానీ మనం వాడిని అడుగుతుంటాం. ఏదో చిన్నప్పుడు అడిగితే వాడు నువ్వేమవుతావు అంటే నేను డాక్టర్ని అవుతాను, ఇంజనీర్ని అవుతాను అంటాడు పాప. వాడు అన్నాడో లేదో కానీ వాడిని మన్నించాం, మనం వాడేం కావాలో నిర్ణయించి మొదలు పెడతాం. కాబట్టి ఇక వాడికి యాతన ప్రారంభం. శ్రీరామ చుట్టాం, వాడిని వదిలిపెట్టేశాం. ఇక వాడు అలా యాతన పడుతూ ఉంటాడు, అవుతాడో కాదో తర్వాత. కానీ అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలయ్యే యోగమందు, అన్ని జన్మల చివరాయే నరజన్మ అరయ నారాయణాన్వేషితం. ఎందుకొచ్చింది మానవ జన్మ అంటే పరమాత్మని ఎరుకలోకి తెచ్చుకోవటానికి, అనుభవంలోకి తెచ్చుకోవటానికి. ఎక్కడున్నాడయ్యా ఈ పరమాత్మ? అక్కడ ఏం లేదు. అక్కడ కొని ఇక్కడ, ఇక్కడ లేడు. అక్కడ లేడు, ఇక్కడ లేదు కాదు, అక్కడా ఉన్నాడు, ఇక్కడా ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని అర్థం. ఆ అంతటా ఉన్నటువంటి వాడు నీలో లేకుండా ఎలా ఉంటాడు? నీలో కూడా ఉన్నాడు. కాబట్టి నేను నీలో ఉన్నానని స్వామి అన్నప్పుడు మనం భయపడక్కర్లే, అంతటా ఉన్న స్వామి నాలో కూడా ఉన్నారు. ఈ దృఢమైనటువంటి ఆ ఎరుక కలగటానికి అరయ నారాయణాన్వేషితం. అన్నమాచార్ల వారు 33,000 పైగా సంకీర్తనలు రాసి వెంకటేశ్వర స్వామిని అనేక దేవీదేవతా స్వరూపాలుగా భావన చేసి లాలించి అనేక భక్తిరసమైన, శృంగారమయమైన, వైరాగ్య భూమికలో ఉన్న కీర్తనలు చేసి చివరికి అలసిన వేళ అంటే అనుభవం వచ్చిన వేళ, ప్రపంచంతో అలసిన వేళే పరమాత్మతో యోగించిన వేళ అప్పుడు అన్నాడు, చిత్తజగురుడా నీకు శ్రీమంగళం. ఎక్కడున్నావు? నా లోపల ఉన్నావు నువ్వు. నీ నా లోపల ఉన్నవాడిని వదిలిపెట్టి బయట ఉన్న ఆ 33 కోట్ల దేవతల రూపంలో నిన్ను భజించాను, కానీ నాలో ఉన్నావు చూడు, ఆయనకు నీకు మంగళం. ఇక తర్వాత ఆయన కీర్తన రాయలే. కాబట్టి మనం కూడా ఈ అధ్యాత్మ సాధనలో ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్నెన్ని విచారధారలలో మన జీవితం అంతా గడిచిపోయినా ఎరగవలసింది ఒక్కటే, నీకు పరమాత్మ తల్లి, తండ్రి, గురువు, దైవం. ఈ నలుగురి కంటే నీవెట్లాగైతే భిన్నం కావో అట్లాగే పరమాత్మ కంటే నీవు కూడా భిన్నం కాదు. ఈ దృఢమైనటువంటి ఒక సంకల్ప శుద్ధి ఉండాలి. అందుకనే ఇవాళ ప్రధానంగా యువత ఏం చేయాలి అంటే లక్ష్యగమ్యాలు పెట్టుకోవాలి. ఆ లక్ష్యగమ్యాలకి దేవుడి మీద భారం వేయాలి, జీవప్రజ్ఞని కూడా ఉపయోగించాలి. అందుకే స్వామి అంటారు, జీవప్రజ్ఞ ప్లస్ దైవప్రజ్ఞ, అదే ఒక దివ్యమైనటువంటి కలయిక. కేవల జీవప్రజ్ఞతో అన్నీ సాగవు, కేవలం స్వామి అనుగ్రహంతో సాధించడం. ఈ రెండు ఎట్లా అంటే బంగారపు కంచం కొన్నారు, అంచుందాలిగా. ఆ అంచుంటేగా పదార్థం బయటకు పడకుండా ఉండేది. కాబట్టి జీవప్రజ్ఞ దైవప్రజ్ఞ కలిస్తే ఏమవుతుందో మనకి ధ్రువోపాఖ్యానాన్ని పోతనామాచ్యుడు చెప్తున్నాడు.
ఒకనాడు సుఖలీల ఉత్న పాదుండు నెరి ప్రియురాలైన సురుచి గన్న కొడుకు ఉత్తము తన తొడలపై ఇడుకొని ఉపలాలన ముసేయుచున్న వేళ అర్ధి తదారోహణాపేక్షితుండైన ధ్రువుని కనుంబని తివక.
వాడు చూస్తున్నట్ట ఈ ఉత్తాన పాదుడికి తెలుస్తోంది పాప ధ్రువుడు కూడా వద్దామని దగ్గర కూర్చోవాలని వాడికి అనిపిస్తోందని, కానీ లక్ష్య పెట్టక
ఆదరింపకుండుటకు గర్వించి ఆ సురచియు సవతి బిడ్డైన ధ్రువుని చూచి.
సవతి బిడ్డ స్టెప్సన్ అంటామే, వాడిని చూసి ఏమన్నదిట్టంటే
తండ్రి తొడ ఎక్కు వేడుక తగిలేనేని పోని నా గర్భమున నాడు పుట్టక అన్య గర్భమున పుట్టి కోరిన కలదనేడు జనకు తొడ ఎక్కు భాగ్యంబు సవతి కొడుక.
రే ఆ తండ్రి తొడ మీద కూర్చోవాలి అని గనక అనుకున్నట్లయితే నా వంటి త్రిమూర్తి గర్భాలయంలో ఉండవలసిందిరా నువ్వు, ఇక్కడ కాకుండా ఇంకెవరి గర్భంలోనూ ఉన్నావు కనుక నీకు అదృష్టం పట్టలేదు అని అన్నది. చూసారా అవమానించిందా, అంటే నా గర్భంలో పుట్టిన వాడు ఎక్కడ కూర్చున్నాడో చూడు అనగానే వీడి జన్మ కంటే కూడా వాడికి ఒక రోషం ఒక అభిమానం కలిగింది. తన తల్లిని ఇలా అన్నాడే అన్నదే ఈవిడ, ఆవిడ అహంకరించి అన్నది. అభిమానం లజ్జ రెండింటి కారణంగా ధ్రువుడు బిక్కబోయి కూర్చున్నాడు. అప్పుడు
అదిగాన నీవు అధోక్ష పద పద్మముల ఆశ్రయింపు పాయక హరిని ఆవుదరమున పుటజేయును వదలక అట్లైన ముదము వడసదవు అనగా.
ఓ పని చేయి, అయిపోయిందేదో అయిపోయింది, హరినామ సంకీర్తనం చేయి, హరిని తీవ్రంగా తపస్సు చేయి, ఇది కావాలి అది కావాలని కాకుండా గనకంటే ఎప్పటికైనా ఆయనకు దయగలిగి నా గర్భంలో నీకు జన్మ ఇస్తాడు, అప్పుడు నీ తండ్రి దగ్గరికి వెళ్ళి హాయిగా కూర్చునే అవకాశం కలుగుతుంది అన్నది. అది హేళనే ఎకసత్యమే, నీ వల్ల కాదు అన్నట్లే, కానీ ధ్రువుడికి మార్గోపదేశం చేసింది. అంటే హరిని గనక చేస్తే మనం అంటాం చాలీసా చదువుకోరా 80 మార్కులు పైన వస్తాయి అంటాం, అనగానే అప్పుడు వెళ్తాడు వాడు ఆంజనేయ స్వామి గుడికి కదా, ఊరికే నువ్వు వెళ్ళినంటే వాడు వెళ్ళడు, మహా నీకు మార్కులు ఎక్కువ వస్తాయి అన్నప్పుడే వాడు అక్కడికి చేరుతాడు గనక. అలాగే ఈవిడ మార్గం చూపించింది, చూపించి
అనీరీతి అసహ్య జనములు పిన తల్లి అప్పుడు జనకుడు వినగాతను ఆడిన దుర్భాషా ఘనశరములు మనము నాటి ఆర్యబెట్టన్.
మాటలు మునుకులై తోచినాయి, శరసంధానం జరిగినట్టు బాణాలు వేసినట్టుగా వేసింది. చిన్న చిన్న వయస్సు, చిన్న మనస్సు, పసి మనస్సు, 5 ఏళ్ల వాడు యాతన కలిగింది. ఇదేమిటి ఇట్లా అంటుంది, నాకు తండ్రి తండ్రి దగ్గర కూడా వెళ్ళనివ్వదా అని అంటుంటే అప్పుడు తల్లి దగ్గరకు వెళ్ళాడు. మామూలుగా రోషం కలగగానే బయట ఎవరన్నా ఏదన్నా అనగానే వాడు ఏం వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. వాడు మగపిల్లవాడు కానీ ఆడపిల్ల కానీ తండ్రికి ఏం కంప్లైంట్ ఇవ్వరు, కంప్లైంట్స్ అన్నీ ఇంట్లో మోస్తారు వాడు. అలాగే వెళ్ళి కూర్చుంటే
సవతి ఆడిన మాటలు సారి తలచి కొనుచు పేర్చిన దుఃఖాగ్నికు ములుచుండే దవ పావక శిఖల చే తగిలి కాంతి వితతి కందిన మాధవీలతికబోలే.
మాలతి మాధవుని ఒక తీగుండే తెలుగు వాళ్ళ ఇళ్లలో, అది ప్రధానమైనటువంటి పూల చెట్టు. ఆ పొత్తన గారు మరి వాళ్ళ వాకిట్లో కూర్చొని చూసి రాసేశాడు. రాసి ఏమన్నాడంటే ఆ వేడిగాలు తగిలినప్పుడు వాకిట్లో ఉన్నటువంటి మాధవీలత ఎట్లా ఉనికిపోయిందో వాడిపోయిందో సునీతి హృదయం కూడా అలాగే పిల్లవాడికి జరిగినటువంటి యాతన పట్టి అంత యాతన కలిగింది. అయితే సునీతి గౌరవప్రదమైనటువంటి తల్లి, అసూయ లేనటువంటి తల్లి, తన బిడ్డ యొక్క ఔన్నత్యాన్ని ఉద్ధతిని కోరేటువంటి తల్లి, ప్రేమ గుండె నిండా నింపుకున్నటువంటి తల్లి, నిజమే నీ కర్మ అనుభవించననలే ఉత్తమురాలు గనక ఆవిడ ఏమన్నదంటే
అనఘా ఈ దుఃఖమునకు పని లేదు అన్యులకు పొల సొలయ బలవంతం వై తన పూర్వజన్మ దుష్కృత ఘన కర్మము వెంటనంటగా ఎవ్వల నన్ను
ఏదో పాతకాలంలో పాపం చేసి ఉంటావురా నీకు నాకు, ఇదో నా కడుపున పుట్టినందుకు నీకు, నిన్ను కన్నందుకు నాకు, ఇదిగో యాతన కలిగింది. అయితే నాది వదిలేసాయి, నన్ను ఆయన ఎప్పుడు కూడా భార్యగా గౌరవించింది లేదు, దగ్గర తీసుకున్నది లేదు. కానీ నిన్ను ఆడిన సురుచి వచనములు సత్యం బగును, నీ తినతల్లన్న మాట మాత్రం కరెక్ట్, అదే నిజమవుతాయి అవుగాక.
సర్వశరణ్యుండనగల హరిచరణం ములుగును జనకుని అంకమెక్కగా తలచితే నిన్.
ఇంకా నువ్వు గనక నీ తండ్రి యొక్క ఆ తొడల మీద కూర్చోవాలని గనక నీకు కనిపించినట్లయితే ఆమె చెప్పిందే నిజం, సర్వశరణ్యుడైనటువంటి హరిని మాత్రం నువ్వు ఆశ్రయించరా అన్నది తల్లి కూడా. తినతల్లి దారి చూపించింది ఒక నెగటివ్ ఆస్పెక్ట్, తల్లి దానిని పాజిటివ్ ఆస్పెక్ట్గా మార్చింది. నిజమే, నీ తల్లి సోదరి తల్లి తినతల్లి తెలిసన్నదో తెలియకన్నదోరా, ఇదిగో తిట్టు నీకు వరమైంది. తిట్టు అంటే శాపం, వరమైందన అనగానే
పినతల్లి అయినా సురుచి ఆదేశంబున అధోక్షజును ఆశ్రయింపుమని
ఒక మాట చెప్పింది. అంటే పిల్లవాడికి చెప్పింది అంటే ఆ రోజు పిల్లవాళ్ళు వినేవాళ్ళు, కనుక చెప్పింది వింటారు గనక తల్లి చెప్పింది. చెబుతూ ఏం చెప్పిందంటే మరి తపస్సు చేయాలంటే ఇందాక భజన పాడారే యమునా తీర విహారంలో కృష్ణుడు విహారం చేశాడు అని మనం భజన విన్నాం. యమునా తటి ప్రాంతంలో హరి సంబంధించినటువంటి అవతారాలన్నీ అక్కడ ఆడినాయి కూడినాయి. అది కృష్ణుడా, అది హరి హరిస్వరూపమా, ఎట్లా ఉన్నప్పటికీ కూడా నారాయణాంశలో వచ్చిన అవతారాలకి యమునకి ఒక సంబంధం ఉంది. అయితే రాముడికి యమునకి సంబంధం లేదు, రాముడికి సరయుకి సంబంధం ఉన్నది, అలాగే నదికి పరమాత్మకి.
పరికింపని విశ్వ పరిపాలనమునకై అర్ధిగుణ వ్యక్తుడైన ఎట్టి నారాయణుని పాద నలినములు సేవించి కగ బ్రహ్మ పదంబునుందే.
నువ్వేం భయపడకు, హరిని కీర్తించు, కీర్తించినట్లయితే ఏం ఆయన్ని కీర్తించినందువల్ల కదా బ్రహ్మకి బ్రహ్మపదం వచ్చింది.
ఘనుడు మీ తాత ఆ మనువు,
వీళ్ళంతా మనువంశం వాళ్ళు, నీ తాత మనువు కూడా
సర్వాంతరయామిత్వ మగు ఏకమైన దృష్టి చేసి యాగముల యజించిత భౌమ సుఖముల దివ్య సుఖముల మోక్ష సుఖముల.
జీవుడు మూడు సుఖాలు పొందాలి, భౌమ సుఖం పొందాలి అంటే భూలోకంలో ఇహలోకంలో కూడా సుఖంగా ఉండాలి.